మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడియున్న ఒక గాడిదయు, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామేడమైన తండ్రి, ఈ సాయంత్ర సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధినికి మేము వచ్చి ఉండగా ప్రభువా, మా హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ లోటును మీరు ఎరిగిన వారై ఉన్నారు తండ్రి. మమ్మలను పరిశుద్ధులనుగా చేసి మేము ఎల్లప్పుడూ నీతో ఉండగలిగినట్లుగా ప్రభువా, నీ కుమారుని మా కొరకై నాయన బలియాగ్మగా పంపించి ఉన్నారు. మీ పాదములకు వందనములు. మీరు మా పట్ల చూపినటువంటి ప్రేమను, మా పట్ల చేసినటువంటి ఆ యొక్క విలువైనటువంటి త్యాగమును మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొనిచు, మీ యొక్క సత్యములను అనుసరించేటువంటి వారంగాను అంగీకరించి వాటి ప్రకారం నడిచేటువంటి వారిని కానీ ఎల్లప్పుడూ మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థనలను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి నేను కూడా బాగానే ఉన్నాను. ఈ దినమందు పామ్ సండే రోజు జరిగినటువంటి కొన్ని విషయములను, ఆ వీక్లో జరిగినటువంటి కొన్ని విషయములను మనము చూద్దాం. మత్తయి సువార్త 21:2 ఇప్పుడు మనం చదివినట్లుగా, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే కట్టబడి ఉన్నటువంటి గాడిద, దాని యొక్క పిల్లను గురించి క్రీస్తు ప్రభువు తన శిష్యులకు తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దైవ గ్రంథములో తన మరణ పునరుద్ధానమును గురించి యేసు మత్తయి సువార్తలో 3 ప్రస్తావించినట్లుగా మనం చూడొచ్చు. 20:17-19, 16:21, 17:22-23 ఇవి మనం చూడవచ్చు. అయితే శిష్యులకు ఇవి పూర్తిగా అర్థం కాలేదు. ఎందుకంటే వారు ఆ సమయంలో క్రీస్తు రాజ్యంలో దొరికేటువంటి పదవుల గురించి ఆలోచిస్తూ ఉన్నట్లుగా మనం 20:20-28 చూడవచ్చు. మనిషి యొక్క తలంపులు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు కూడాను మేము ఏమి పొందగలము, స్వార్థపరమైనటువంటి తలంపులతోనూ మనకు మేలైనటువంటివి చేకూరే విధంగాను, మన పాపులారిటీ కోసం ఆశించేటువంటి విధంగాను ఉంటూ ఉంటాయి. ఇక్కడ శిష్యులు కూడాను అదే విధమైనటువంటి థింకింగ్ లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. వారు ప్రభుతో ఉన్నటువంటి వారే, ప్రభుతో నడుస్తున్నటువంటి వారే, ప్రభు యొక్క కార్యక్రమముల్లో అన్నిట్లోనూ పాలు పొందుతున్నటువంటి వారే. గాని మరో ప్రక్క వారికి హృదయములలో ఎవరు గొప్పవారు, దేవుని యొక్క రాజ్యంలో ఎవరు ఉన్నతమైనటువంటి వారుగా ఉండనై ఉన్నారు అనేటువంటి ఆ యొక్క స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనములను గురించి ఆలోచించేటువంటి ఆ యొక్క తత్వం అనేటువంటిది వాళ్ళలో ప్యారలల్ గా పనిచేస్తున్నట్లుగా మనం చూస్తుంటాము. నీవును నేనును దేవునిని అంగీకరించినప్పటికీ, దేవునితో నడుస్తూ ఉన్నప్పటికీ, మనలో శరీర సంబంధమైనటువంటి తలంపులు, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, మన స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనములను వెతికేటువంటి యొక్క తత్వం ప్యారలల్ గా పనిచేస్తూనే ఉంటుంది. దీనిని సరైనటువంటి నియంత్రణలో మనం ఉంచకపోయినట్లయితే అప్పుడు అది మన మీద పై చేయి చేసుకుని మన యొక్క ప్రయోజకత్వమును తగ్గించి వేస్తూ ఉంటుంది. దేవునికి ప్రయోజనకరంగా కాకుండా మనము మన ప్రయోజకత్వమును వెతుకుతూ మనం ఆశించినటువంటిది చివరికి పొందకుండగా మనలను నిష్ప్రయోజకులనుగా తయారు చేస్తుంది. కాబట్టి నీవు దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్నావా లేదా, దేవుని యొక్క చిత్తంలో నీవు ముందుకు సాగుతున్నావా లేదా, ఆయనే నీ యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి పాత్రగా ఉన్నాడా లేదా అనేటువంటి విషయములను నీవెప్పుడు పరీక్షించుకుంటూ దేవుని యొక్క వెలుగులో నిన్ను నీవు పరీక్షించుకుంటూ ముందుకు సాగేటువంటి వాడవుగా ఉండి ఆయన నీకిచ్చేటువంటి బహుమానములను గురించి నీవు ఆయన చేతికి విడిచిపెట్టేయటం అనేటువంటిది ఎప్పుడూ శ్రేయస్కరము. నేను ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన కుడివైపున నేను కూర్చుండనై ఉన్నానా, ఎడంవైపున కూర్చుండనై ఉన్నానా, లేకపోతే మరి ఒకట అనేటువంటి ఈ యొక్క తలంపులను మనం ఆలోచించకూడదు. ఎందుకంటే దేవుడు మనకివ్వవలసినటువంటి ఆ యొక్క రివార్డ్స్ ని నిర్ణయించేటువంటి వాడు ఆయన. మనం ఎల్లప్పుడూ ఆయన యొక్క పేరు ప్రఖ్యాతుల నిమిత్తమై, ఆయన నామమును మహిమపరచు నిమిత్తమై మన బ్రతుకులను సరిచేసుకునవలసి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే గాడిదని గురించి, గాడిద పిల్లని గురించి చెప్పబడుతూ ఉన్నది. మరి ముఖ్యంగా మన దేశంలో ఎలా ఉంటుందంటే, గాడిద అనేటువంటిది చాలా హీనమైనటువంటి జంతువుగా భావించబడుతూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా కాని పని చేసినప్పుడు వాళ్ళకి బోడిగుండు చేసి, వాళ్ళని చొక్కా తీసివేసి, గాడి మీద ఎక్కించి చెప్పుతో కొడుతూ తిప్పటం అనేటువంటిది, ఇలాంటి వార్తలు మనం వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటాం అప్పుడప్పుడు. కాబట్టి గాడిద అనేటువంటిది, గాడిద మీద కూర్చోవటం అనేటువంటిది, ఇదంతా కూడా హీనమైనటువంటిగా భావించేటువంటిది మన సమాజము. ఇది గతంలో కూడాను ఇదే విధంగా మన దేశంలో ఉండి ఉండవచ్చును. అయితే మనం బైబిల్ని చదివేటప్పుడు ప్రతి దానిని సరైన రీతిగా మనం అర్థం చేసుకోవాలంటే ఎందువలన ఆ విషయం అక్కడ చెప్పబడినది, ఎప్పుడు చెప్పబడినది, అది ఏ కాలంలో వ్రాయబడినది, ఆ చెబుతున్నటువంటి సమయము, సందర్భము, అప్పుడున్నటువంటి ఆ యొక్క బిలీఫ్స్ మనుషులలో ఎలా ఉండినాయి, ఆ కల్చరల్ బిలీఫ్స్ ఎలా ఉండినాయి, ట్రెడిషన్స్ ఎలా ఉండినాయి, ఇవన్నీ కూడాను మనము లెక్కలోనికి తీసుకున్నట్లయితేనే సరైనటువంటి రీతిగా మనం దానిని అర్థం చేసుకోవటానికి వీలవుతూ ఉంటుంది. ఆ కాలంలో గాడిద ప్రయాణం అనేటువంటిది అవమానకరంగా భావించేటువంటి వాళ్ళు కాదు. ఈ పాలస్తీనా దేశంలో గొప్ప రాజులైనటువంటి వారు గాడిద మీదనే ప్రయాణించేవారు ఆ రోజుల్లో. అందుకే యేసు ప్రభు గాడిదను ఎంచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము మనం ఇక్కడ. యూదయంత గుర్రములు తక్కువగా ఉంటా ఉండేవి. ఆ ఉన్న కొన్నిటిని యుద్ధమునకు మాత్రమే ఉపయోగించేటువంటి వారు. జనులు ప్రయాణానికి గుర్రములను ఉపయోగించినటువంటి దాఖలాలు లేవు. గాడిదలను, కంచర గాడిదలను, ఒంటెలను మాత్రమే ఉపయోగించినట్లుగా మనకు తెలుస్తున్నది. యుద్ధమునకు గుర్తుగా మాత్రమే గుర్రములను ఆ కాలంలో ఉపయోగించేవాళ్ళు. సమాధానమునకు గుర్తుగా గాడిదను, అదేవిధంగా రాజులు, యువరాజులు నెమ్మది కాలమందు ప్రయాణం చేయటకు గాడిదలను ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఇటువంటి గాడిద ప్రయాణములు ఆ దినములలో అప్పుడున్నటువంటి కల్చర్లో ఆ యోధయ ప్రదేశములో పదవికిని, ప్రఖ్యాతికిని ముద్రగా ఎంచబడుతూ ఉండేవి. ఇది మనకు న్యాయాధిపతుల గ్రంథము 10:4 12:14 1 Samuel 25:20 చూసినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత దావీదు యొక్క కంచర గాడిద మీద ఎక్కించి సొలొమోనును రాజుగా అభిషేకించేటప్పుడు దావీదు ఆజ్ఞాపించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఇది 1 Samuel 1:33 చదివినట్లయితే మనకు తెలుస్తున్నది. ఈ విషయములన్నీ మనం చూచి ఈ యొక్క రిఫరెన్సెస్ ని మనం పరికించినట్లయితే మనకు తెలిసేటువంటిది ఏంటంటే గాడిదలు అనేటువంటిది ఆ దినములలో ఉపయోగించినటువంటిది రాజులకు ఉపయోగిస్తూ ఉండేవారు. వాటికి ఒక ప్రఖ్యాతి అనేటువంటిది ఉంటూ ఉండేది. వాటిని ఉపయోగించటం అనేటువంటిది సామాన్యులైనటువంటి వారు, హీనమైనటువంటి ప్రజలు చేసినటువంటిది కాదు. గాడిదలు అనేటువంటివి గొప్ప రాజుల చేత ప్రయాణమునకును జయసూచకముగాను వాడబడుతూ ఉండేవి అని మనం దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే తన శిష్యులను ఇద్దరిని పిలిచి యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, మీ ఎదుటనున్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిదయు, గాడిద యొక్క పిల్లయు ఉంటుంది, వాటిని పిప్పి మీరు తోలుకుని రండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే గాడిద కట్టివేయబడి ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మన యొక్క జీవితములను ఈ యొక్క పరిస్థితితో పోల్చినట్లయితే మనకు ఈ స్పిరిచువల్ ప్యారలల్ అనేటువంటిది ఏ విధంగా ఉన్నది అనేటువంటిది తెలుస్తూ ఉంటది. గాడిద ఏ విధంగా అయితే అక్కడ చెలించకుండా, అటు ఇటు తిరగకుండా ఒకే చోట నిలిచి ఉండినట్లుగా ఎట్లా అయితే కట్టివేయబడి ఉన్నదో, అదే విధంగా మన యొక్క జీవితంలో కూడాను సాతాను ద్వారాను, మన యొక్క ఇచ్చల ద్వారాను, మనకున్నటువంటి ఆ స్వాభావికమైనటువంటి పాపమును, చెడును ఆశించేటువంటి యొక్క స్వభావమును బట్టి కట్టివేయబడి మనము దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాము. ఏ స్తంభానికైతే మనం కట్టివేయబడి ఉన్నామో దాని చుట్టూనే మనం తిరగగలము, అంతకు మించి దూరంగా వెళ్ళలేము. ఈ విధంగానే సాతానుడు మనలను కట్టివేసి పాపములోనే ఉండేలాగా, దేవుని యొక్క సన్నిధిలోనికి స్వతంత్రులమై వెళ్లేటువంటి విధంగా కాకుండగా, మన యొక్క ప్రయోజకత్వమును లేకుండా చేయు నిమిత్తము కట్టివేసి ఉంచుతున్నాడు. ఆ విధంగా కట్టివేయబడటానికి మనల్ని మనము అనేక మార్లు వాడి యొద్దకే వెళుతూ ఉంటాము. ఎందుకంటే మన స్వభావం అనేటువంటిది అటువంటిది. చెడును స్నేహించేటువంటి స్వభావము, చెడును ఆశించేటువంటి స్వభావము, చెడును లక్ష్య పెట్టేటువంటి స్వభావము, చెడు యొద్దకే వెళ్ళేటువంటి ఆ యొక్క గుణగణములు మనలో ఎల్లప్పుడూ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ విషయమును మనం గమనించినట్లయితే మన యొక్క హృదయములు కూడాను చెడు సంబంధమైనటువంటి వాటి ద్వారాను సాతాను వలన ప్రభావితమై కట్టివేయబడినటువంటి విధంగానే ఉన్నాయి. ఇప్పుడు మనం విడిపింపబడాలి అని అంటే ఎవరో ఒకరు వచ్చి మనలను విడిపించవలసి ఉన్నది. మనలను మనము విడిపించుకొనలేము. ఈ శిష్యులు వచ్చి వాటిని విడిపించుచున్నప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి ఒక అతను, మీరు దేనికి వాటిని విప్పుతున్నారు అని అడిగాడు. అడిగినప్పుడు అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పటం జరిగింది. మనలను మనము విడుదల చేసుకునేలేము, కానీ మన యొక్క పర్మిషన్ లేకుండా ఎవరూ మనలను విడిపించలేరు. ప్రభువు మనలను విడిపించగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా మనలను కొనినటువంటి కారణం చేత నిన్నును నన్నును ఆయన విముక్తులనుగా చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. అయితే ప్రభు నీ యొక్క అంగీకారం లేకుండా ఈ యొక్క విషయమును చేయజాలడు. ఎందుకంటే నీవు రమ్మంటేనే ఆయన నీ యొక్క హృదయంలోనికి రాగలడు. నీవు నిరాకరించినట్లయితే ఆయన నీ యొక్క హృదయంలోనికి అడుగు పెట్టలేడు. కాబట్టి నీ అంగీకారమును తెలియజేస్తేనే ఆయన వచ్చి నిన్ను శుద్ధినిగా చేయగలడు. అయితే నీ అంగీకారమును ఇప్పటి వరకు ఇచ్చావా లేదా అనేటువంటిది ప్రశ్న. నీవు నీ యొక్క అంగీకారమును గనక ఇచ్చినట్లయితే మంచిది. ఒకవేళ అంగీకారమును ఇప్పటి వరకు నువ్వు ఇవ్వకపోయినట్లయితే కనీసము ఇప్పుడైనను నీ యొక్క హృదయమును ఆయనకు సమర్పించుకుని ఆయనకు అంగీకారం ఇచ్చినట్లయితే ఆయన ప్రయోజకత్వమును నీ యొక్క హృదయంలో జరిగేలా చూడగలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవుడు క్లీన్ వెసల్స్ ను మాత్రమే పని నిమిత్తమై వాడుకొననై ఉన్నాడు. అయితే దైవ గ్రంథమును మనం చూచినప్పుడు దైవ గ్రంథం ఏమని చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఉన్నారని సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుడు తాను ఏం చేశాడంటే, మకిలిగా ఉన్నటువంటి మురికిగా ఉన్నటువంటి మనలను తన యొద్దకు తీసుకుని తన యొక్క రక్తము ద్వారా మనలను ప్రత్యేకపరిచి కడిగి శుద్ధులనిగా చేసి అప్పుడు మనలను వాడుకొనటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఇప్పటి వరకు చెప్పినట్లుగానే నీ యొక్క పర్మిషను దానికి అవసరమై ఉన్నది. నీ పర్మిషన్ ఇచ్చినట్లయితే నీవు ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి బ్రతుకు బ్రతికినప్పటికీ, నీ యొక్క పరిస్థితి దినమందు ఏ విధంగా ఉన్నప్పటికీ, ఆ యొక్క పరిస్థితి నుండి నిన్ను శుద్ధినిగా చేసి నేను వాడుకొనుటకు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేను సరిగా లేనండి, నేను పాపినండి అని నీవు గ్రహించినట్లయితే దేవుడు ఆ పాపమును తీసివేటకు సిద్ధంగా ఉన్నాడు. ఆ భారమును ఆయన చేతులలో పెట్టి నీవు ఆయన చేత వాడబడటకు సిద్ధంగా ఉండవలసి ఉన్నది. ఇక రెండవదిగా, గాడిదను గాడిద పిల్లను తీసుకుని వచ్చినప్పుడు గాడిద పిల్ల మీద మనుషులు తమ బట్టలను విప్పి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దాని మీద ప్రభువును కూర్చుండబెట్టారు. ఈ గాడిద నడుస్తున్నటువంటి సమయంలో తమ బట్టలను విప్పి దారి పొడుగుతున్న పరుచుచున్నట్లుగా మనుషులను మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా చెట్ల కొమ్మలను కూడా పరిచినట్లుగాను, దారి వెంబడి ఖర్జూరపు మట్టలను తీసుకుని వచ్చి చూపించినట్లుగాను, ప్రదర్శించినట్లుగాను, హోసన్న అంటూ జయధ్వనుల మధ్య ప్రభువును తీసుకుని వెళుతున్నట్లుగాను మనము చూస్తూ ఉన్నాము. ప్రభువు ఎప్పుడైతే ఆయన జయోత్సాహుడై పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నాడో, ఆయనకు రావలసినటువంటి ఘనతలో కొంత ఘనత ఈ యొక్క గాడిద మీదకు కూడా రిఫ్లెక్ట్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ గాడిద అక్కడే కట్టివేయబడి ఉన్నట్లయితే దాన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఇలాంటి గాడిదలు ఆ యొక్క యెరూషలేం ప్రాంతంలోను, చుట్టుపక్కలను, యూదయ ప్రాంతంలోను ఎన్నో గాడిదలు ఉండి ఉండవచ్చు. అయితే ఏ గాడిదన గురించి ఇక్కడ వ్రాయబడి ఉండలేదు, కానీ ఈ గాడిదను గురించి మాత్రమే ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కారణం ఏంటంటే, ప్రభువు దాని మీద కూర్చుండి జయోత్సాహంతో లోపలకు యెరూషలేం పురవీధులలోనికి వెళ్లినటువంటి గాడిది కాబట్టి ఆ యొక్క సన్నివేశమును, ఆ యొక్క గాడిదను అక్కడ ప్రస్తావించటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. గాడిదకు వచ్చినటువంటి ఘనత ఇది ప్రభువు కూర్చుండటం వలన వచ్చినటువంటి ఘనత. ప్రభువు నిన్నును నన్నును ఆయన పని నిమిత్తమై వాడబడుటకు సిద్ధంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే మనం గర్విష్ఠులం అయిపోయి మనము మన ఘనతను ఆశిస్తూ ఆయన ఘనతను పక్కన పెట్టేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఈ దినములలో మనం చూసినట్లయితే సేవకులు అనేటువంటి వాళ్ళు ఎట్లా తయారవుతున్నారంటే, అనేక చోట్ల, అంటే అందరినీ నేను అంటలేదు, అనేక మంది ఎలా తయారవుతున్నారంటే వారు సేవలో ప్రవేశించినప్పుడు బహుదీనులుగాను, వినయముతోను ప్రభువును వెతికేటువంటి వారుగాను ఆ విధంగా ప్రవేశిస్తూ అనేటువంటిది మనం చూస్తుంటాము. అయితే కొద్ది కాలంలో వాళ్లకు పాపులారిటీ అనేటువంటిది రావటం వలన, మనుషులు వాళ్ళని వెంబడించటం వలన, కొద్దో గొప్ప వారి యొక్క స్థితిగతులు అనేటువంటివి మెరుగుపడటం వలన ఏం జరుగుతున్నదంటే, వారు ప్రజలకు సేవ చేసేటువంటి వారుగా ఉండట్లేదు కానీ ప్రజల చేత సేవ చేయబడేటువంటి వారుగా తయారైపోతున్నారు. వారు ప్రజల యొక్క మెప్పును, స్థితిగతులను, వారికి ఉన్నటువంటి ప్రయోజనములను, స్వార్థ ప్రయోజనములను వెతికేటువంటి వారుగా అయిపోతున్నారు. దేవునికి రావలసినటువంటి యొక్క ఘనతను వీరు పొందాలని ఆశిస్తూ దానిని వేళ్ల మీదకు మళ్లించుకుంటున్నటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఇది మనకు చాలా చోట్ల ఈ దినములలో కనబడుతూ ఉన్నది. ఇది చాలా తప్పైనటువంటి విషయము. ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉన్నదో, మనుషులు నిన్ను వెంబడిస్తూ ఉన్నారో, నీకు పాపులారిటీ పెరుగుతూ ఉన్నదో, ఆ సమయంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదములు, స్థితిగతులు ఎందో నీ యొక్క విశ్వాస జీవితంలో చోటు చేసుకునేటువంటివి ఉన్నవి. అనేక మంది భక్తులైనటువంటి వారు ఈ విధంగానే తమ విశ్వాస జీవితంలో పక్కకు తప్పిపోయినటువంటి సందర్భములు ఎన్నో ఉన్నవి. వారు దీనంగా ప్రారంభించారు, దీనంగా మొదలుపెట్టారు. అయితే ఈ కొనసాగుటలో ప్రజల యొద్ద నుండి వచ్చినటువంటి ప్రతిస్పందన వలన వారు పక్కకు లాగివేయబడి వారి యొక్క దృష్టి ప్రభు మీద కాకుండా ప్రజల మీదకు మళ్ళటం వలన, ప్రజల నుండి వచ్చేటువంటి యొక్క ప్రయోజనములను ఆశించటం వలన వారు నిష్ప్రయోజకులుగా మారినట్లుగా మనం చూస్తున్నాము. మనము ప్రజలకు సేవ చేసేటువంటి వారంగా ఉంటున్నామా, ప్రజల చేత సేవ చేయబడేటువంటి వారంగా తయారైపోయామా అనేటువంటిది మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. మనము గాడిదగానే ఉండవలసినటువంటి వారం కానీ గాడిద మీద ఉన్నటువంటి ఆయన యొక్క ఘనతను ఆశించేటువంటి వారంగా ఉండకూడదు. ఇప్పటి వరకు మనము చూచినటువంటి సంఘటన గాడిదకు, గాడిద పిల్లకు సంబంధించినటువంటి సంఘటన. ఇది పామ్ సండే రోజున జరిగినటువంటి సంఘటన. ఇక రెండవది లూకాసు వార్త 19:39-40 వరకు చూసినట్లయితే, అక్కడ యేసు పరిసయ్యులను రెబ్యూక్ చేయుచున్నట్లుగా, మందలించుచున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ చెప్పబడినటువంటి భాగంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ప్రజలందరూ కూడాను హోసన్న, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని ఈ విధమైనటువంటి జయధ్వనులతో ప్రభువును వెంబడించుచు యెరూషలేములోనికి వెళుతున్నప్పుడు ఆ సమూహంలో ఉన్నటువంటి కొంతమంది పరిసయ్యులు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళేమన్నారంటే, ప్రభువుతోటి, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరకుండినేడలా, ఈ రాళ్లు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అనెను. ఈ విధంగా ప్రభు వారిని మందలిస్తున్నట్లుగా, గద్దిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు మొదటి నుండి కూడా ఆయనంటే పడేది కాదు. ఆయన చేసేటువంటి ఏ యొక్క సూచక క్రియ అయినా, ఆయన చేసేటువంటి ఏ విధమైన వసత అయినా, ఆయన చెప్పేటువంటి ఏ మాట అయినా ప్రతి దానిలోనూ తప్పిదమును వెతకాలని చూస్తూ ఉండేటువంటి వారు. వారు ప్రభువుకు జయజయధ్వనులు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అర్పించటం అనేటువంటిది వారికి సహించలేదు. దానితో వారిని మందలించమని ప్రభుతోనే చెప్తూ ఉన్నారు. అయితే ప్రభు ఏమన్నాడంటే, వారు గనక ఊరుకుంటున్నట్లయితే రాళ్ళు కేకలు వేయగలవు అని వారితో చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క నిర్ణయములను జరగకుండా ఆపటకి నీకును నాకును ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యములు లేవు. మనము ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే, ప్రభు నిర్ణయించినటువంటి దానిని సహితము మన యొక్క శక్తియుక్తుల ద్వారా ఆపివేయగలము అనేటువంటి తప్పైనటువంటి అభిప్రాయంతో ఉంటూ ఉంటాము. అది ప్రభునకు ఘనతను తీసుకుని రానై ఉన్నది అని తెలిసినప్పటికీ ఒక్కొక్కసారి మనం దాంతో సహకరించం. ఇలాంటి విషయములు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క పరిస్థితి నుండి మనం తెలుసుకోవలసినటువంటిది ఏంటంటే, ప్రభు యొక్క చిత్తమును జరగకుండా ఆపగలిగినటువంటి వారము ఎవరము లేము. ఒకవేళ నీకు సహించపోయినట్లయితే నీ హృదయము పాడైపోయిందన్నమాట. నీ హృదయమును సరిచేసుకునవలసి ఉన్నది. అంతేగాని ప్రభు యొక్క చిత్తము జరగకుండా ఆపుటకు శక్తి నీకును నాకును ఎవరికిని లేదు. ప్రభు యొక్క పనిని ఆపగలిగినటువంటి వారము ఎవరము లేము అని గుర్తుపెట్టుకునవలసి ఉన్నది. ఇప్పటి వరకు మనము కట్టివేయబడినటువంటి గాడిదను గురించి చూచాము. తర్వాత యేసుక్రీస్తు పరిసయ్యులను మందలించినటువంటి విషయాన్ని గురించి చూచాం. ఇప్పుడు మూడవదిగా యేసు ప్రభు గాడిద మీద కొనసాగుతూ యెరూషలేము వైపుకు వెళుతున్నప్పుడు యెరూషలేమును చూచి ఆయన చాలా బాధపడినట్లుగా చూస్తూ ఉన్నాము. లూకాసు వార్త 19:41-44 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నేడల నీకెంతో మేలు, కాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టుగట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలకు కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పెను. ఇక్కడ చదువనబడినటువంటి భాగములో యేసు ప్రభువు తాను ఎంచుకున్నటువంటి ఆ యొక్క రాయల్ సిటీకి వెళుతూ ఉన్నాడు. అయితే దానిని చూచినప్పుడు ఆయన బహుగా పరితాపపడి ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందువల్ల ఈ విధంగా జరిగినది అనంటే, ప్రపంచంలో ఎన్నో సిటీస్ ఉన్నాయి, అయితే ఆ సిటీని జెరూషలేమును ఆయన యొక్క రాయల్ సిటీగా ఎంచుకుని ఉన్నాడు. అక్కడకు అనేక మంది ప్రవక్తలను పంపి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేకమైనటువంటి అవకాశములను ఇచ్చి ఉన్నాడు. చుట్టుపక్కల ప్రాంతంలోనూ యెరూషలేములోనూ అనేకమైనటువంటి సూచక క్రియలు జరిగించి ఉన్నాడు. ప్రభువు సహా అక్కడ ఉండి తన సేవను జరిగించినటువంటి వాడు. ఎన్నో మార్లు ప్రభువు సేవ చేయటానికి అక్కడ చుట్టుప్రక్కల ప్రాంతములకును యెరూషలేమునకును వెళ్ళినటువంటి వాడు. ఆయన పురవేదలలో ఎన్నో మార్లు సంచరించినటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది తెలిసినటువంటి వాడు. అయితే ప్రభువు యెరూషలేము వాసులకు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ చూచి కూడాను, కలిగి ఉండి కూడాను వారు ఎన్నో సూచక క్రియలను చూచి ఉండి, మాత కార్యములు స్వస్థతలు జరగటం అనేటువంటిది చూచి ఉండి కూడా వారు తమను తాము తగ్గించుకొనలేదు. దీని వలన ఆ యొక్క సిటీపై దేవుని యొక్క శాపం అనేటువంటిది నిలిచినట్లుగా ఆయన చూస్తున్నాడు. ఈ కారణమును బట్టి ఆ సిటీకి జరగనై ఉన్నటువంటి ఆ యొక్క ఫ్యూచర్ ఈవెంట్ని ఆయన ముందుగానే చూస్తూ దాని విషయమే బహుగా బాధపడుతూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగ చేయబడి ఉన్నది అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఈ విషయమును నీవును నేనును ఆలోచించినప్పుడు ప్రభువు నీ మీదను నా మీదను ప్రేమ కలిగినటువంటి వాడై నీకును నాకును అనేకమైనటువంటి అవకాశములను అనుగ్రహించి ఉన్నాడు. నీ మీద నా మీద ప్రేమ కలిగినటువంటి వాడే అనేక మందికి లేనటువంటి ఈ యొక్క వాక్యమును దినదినమును వారమునకు 3 సార్లు 4 సార్లు వినేటువంటి అవకాశములను ప్రభువు అనుగ్రహించుతున్నాడు. ఈ దినములలో నీవు వాక్యమును వినవలను అని అంటే ప్రపంచ వ్యాప్తముగా రేడియో ద్వారాను, టెలివిజన్ ద్వారాను, ఇంటర్నెట్ ద్వారాను ఎన్నో విధములుగా మొత్తము ప్రపంచమంతా కూడాను ఎన్నో విషయములను ప్రభును గురించి వినగలిగినటువంటిదిగా ఉంటుంది. తెలుసుకొనగలిగినటువంటి ఆయన యొక్క రక్షణ సువార్తను తెలుసుకొనగలిగినటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆ దినములలో ఇలాంటి సౌకర్యములు లేవు. అయితే నీకును నాకును ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆపర్చునిటీస్ సరైనటువంటి రీతిలో మనం ఉపయోగించుకుంటున్నామా, ఇప్పటి వరకును ఉపయోగించుకున్నామా అనేటువంటిది ప్రశ్న. ప్రభువు మనకు అనేకమైనటువంటి అవకాశములను ఇచ్చున్నాడు. అయితే ఈ అవకాశములు ఇదే విధంగా కొనసాగుతాయని మనం అనుకునేందుకు వీలు లేదు. ఎన్నోసార్లు ఈ అవకాశములు అనేటువంటివి అనేక మంది యొద్ధ నుండి తీసివేయబడినది. ఉదాహరణకు ఇస్రాయేలుల ప్రజల యొద్దకు ఆయన వచ్చి ఉన్నాడు. వారికి మొట్టమొదటి అవకాశమని ఇచ్చున్నాడు తనను తెలుసుకునేందుకు. అయితే వారు ఆయనను అంగీకరించలేదు, ఆయనను తృణీకరించినారు. కాబట్టి ఆయన తను ఇవ్వదలిచినటువంటి ఆ యొక్క మహిమ కలిగినటువంటి కృపలను అన్యుల యొద్దకు తీసుకుని వెళ్ళమని చెప్పి ఉన్నాడు. ప్రతి ఒక్కరి యొద్దకు తీసుకుని వెళ్ళండి, ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయండి, నా రాజ్యము ప్రతి ఒక్కరికి చెందినటువంటిది అని తన శిష్యులతో ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి నీకు ఇవ్వబడినటువంటి అవకాశములు ఇలాగే ఉంటాయని, దినములు ఎప్పుడూ ఇదే విధంగా కొనసాగుతాయని నీవును నేనును అనుకునేందుకు వీలు లేదు. అయితే నీకు ఇవ్వబడినటువంటి అవకాశములను బట్టి, నాకు ఇవ్వబడినటువంటి అవకాశములను బట్టి ప్రభువు ఒక దినమందు మనలను లెక్క అడగనై ఉన్నాడు. మనకు అనేకమైనటువంటి అవకాశములు ఇచ్చినాడు కాబట్టి మనము ఆయనకు సరైనటువంటి లెక్కను అప్పగించవలసినది. కాబట్టి మనకు రావలసినటువంటి శిక్ష కూడా బహు కఠినమైనటువంటిదిగా ఉండనై ఉన్నది. ఎందుకంటే ఎక్కువ ఇవ్వబడిన వాడిని వద్ద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తానని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమందు నీ యొక్క జీవితం అనేటువంటిది ఏ విధంగా ఉన్నది? నిన్ను చూచి ప్రభు ఏడ్చేటువంటి వాడుగా ఉంటున్నాడా, లేకపోతే ప్రభు సంతోషించేటువంటి వాడుగా ఉంటున్నాడా? నీకు ఇవ్వబడినటువంటి అవకాశములను నీవు ఉపయోగించుకున్నటువంటి వాడుగా ఉన్నావా, లేకపోతే వాటిని తృణీకరించి ధిక్కరించి ప్రక్కకు త్రోసివేసేటువంటి వాడుగా నీవు ఉంటున్నావా? ఇక రెండవదిగా ఇక్కడ ఏమని చెప్పాడంటే, ఇప్పటికైనాను ఈ దినమందైనను నీవు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్నట్లయితే నీకెంతో మేలు అని ఎంతో బాధపడుతున్నాడు ప్రభు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు తెలుసుకునలేకపోయావు, ఈ దినమైందైనను తెలుసుకున్నట్లయితే నీకెంతో మేలు జరగనై ఉన్నది, అయితే అది నీ కనులకు మరుగు చేయబడి ఉన్నది. ఇలాంటి కనులకు మరుగు చేయబడేటువంటి యొక్క స్థితి యెరూషలేమునకు ఎలాగైతే వచ్చినదో, నీకును నాకును కూడాను మరుగు చేయబడినటువంటి ఆ యొక్క స్థితి రాకుండా మనం జాగ్రత్తగా చూసుకునవలసి ఉన్నది. ఆ దినం గనక నీకును నాకును వచ్చినట్లయితే ఆ కృప ఇంకను నిలిచినప్పటికీ నీ యొక్క హృదయము నా యొక్క హృదయము కఠినమైపోవటం వలన ఆ దినమందు ప్రభువును మనము అంగీకరించలేము. ఆ స్థితిలో కూడాను, ఆ చివరి సమయంలో కూడా ప్రభువును అంగీకరించకుండానే చనిపోయేటువంటి వారంగా మనం ఉంటాము. ఒక యవనస్తుని గురించి నేను విన్నాను. ఆ యవనస్తుడు రక్తము కక్కుకుంటూ బహు కష్టములలో ఉన్నటువంటి ఆ సమయంలో అతనిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళటం జరిగింది. అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చి, తమ్ముడా, నీవు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావయ్యా, నీ యొక్క తప్పిదమ్ములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుతో సమాధానపడు అని ఆ పాస్టర్ గారు ఆ కుర్రవాడితో చెప్తా ఉంటే, ఆ కుర్రవాడు ఏమన్నాడంటే, ఏమంటండి, నేనేం తప్పు చేశానని నేను క్షమాపణ కోరాలండి అని అన్నాడంట మూర్ఖంగాను. ఈ విధంగా అంటూనే ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి ఆ అక్కల్ని, ఆ తర్వాత అన్నదమ్ముల్ని, వీళ్ళందరినీ ప్రతి ఒక్కరిని చివాట్లు పెడుతూ తిట్టుతూ ఈ విధంగా మాట్లాడుతూ రక్తం కక్కుతూనే చనిపోయినాడంట. చూడండి, ఆ యొక్క చివరి క్షణంలో కూడాను ఆ మూర్ఖత్వం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఈ మందగించినటువంటి స్వభావం అంటాం చూసారా, ఆ విధంగా అయిపోతూ ఉంటుంది. అయ్యో, నేను చనిపోబోతున్నానే, ప్రభు యొద్ద సమాధాన పడదాము అనేటువంటి ఆ యొక్క స్థితి ఆ యొక్క చివరి క్షణములలో కూడా వారికి రాదు. ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రభు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క యెరూషలేము పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. నీకును నాకును ఆ విధమైనటువంటి పరిస్థితి రాకుండా వెలుగు మన యొద్ద ఉండగానే, రక్షకుడు మనకు సమీపంగా ఉండగానే, ఆయన యొద్ద మనం నిలిచి ఆయన యొక్క ప్రేమను మనం పొందేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఈ సమయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ముందుగా జరగనై ఉన్నటువంటి విషయములను అన్నిటినీ చూస్తున్నటువంటి వాడుగా ప్రభువు, రాతి మీద రాయలేకుండా నిన్ను పడద్రోయే దినములు రానై ఉన్నామని ప్రభువు సెలవిస్తున్నాడు. నీకును నాకును ముందు ఏమి నిలిచి ఉన్నదో తెలియదు. అయితే ప్రభు సమస్తమును, నీ జీవితంలోను నా జీవితంలోను నిలిచి ఉన్నటువంటి విషయములన్నీ అన్నిటినీ చూడగలిగినటువంటి వాడై ఉన్నాడు. మనము మన యొక్క తల్లి గర్భంలో పడక ముందే ఆయన మనలను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. జరిగినటువంటి విషయములను, జరగనై ఉన్నటువంటి విషయములను అన్నిటినీ తెలిసినటువంటి వాడుగా ప్రభు ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనలను మందలిస్తున్న సమయంలో ఆయనకు లోబడటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. మనలను మనం పరీక్షించుకొని ఈ సమయంలో ప్రభు యొద్దకు మనలను చేరువగా తెచ్చుకొనవలసినటువంటి అవసరము ఉన్నది. ఇప్పటి వరకు మనము మూడు సన్నివేశముల గురించి ఆలోచించాము. మొట్టమొదటిది గాడిదను గురించి ఆలోచించాము. రెండవది ప్రభు పరిసయ్యలను మందలించినటువంటి ఆ విషయాన్ని చూసాము. మూడవదిగా యెరూషలేమును ప్రభు చూసినప్పుడు పరితాపము నంది ఏడ్చి దానికి జరగనై ఉన్నటువంటి విషయములను గురించి ప్రస్తావించినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని గురించి మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే, ప్రజలకు సంబంధించినటువంటి విషయము. పామ్ సండే రోజున ప్రజలందరూ తమ యొక్క బట్టలను పరిచి ప్రభును కూర్చుండబెట్టి జయజయ ధ్వనులతో ఆయనను రాజుగాను రక్షకును గాను అంగీకరించి పట్టణం యొక్క శివార్ల నుండి యెరూషలేము యొక్క నగర వీధులలోనికి తీసుకుని వెళ్ళి తిప్పినటువంటి వారు. ఇదే మనుషులు 5 దినములలో ఏమి జరిగినదో ఏమిటో తెలియదు, కానీ శుక్రవారం రోజున ఇదే మనుషులు ఏ విధంగా మాట్లాడారంటే, రాజు రాజు అని మాట్లాడలేదు, జయము అని మాట్లాడలేదు, సిలువ వేయుము అని ఇదే మనుషులు అదే వ్యక్తిని గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది మనం చూసినప్పుడు నమ్మలేనటువంటి నిజము. అయితే ఇది జరిగినటువంటి విషయము. మనుషుని యొక్క మనసును మనం చూసినప్పుడు అది బహు చంచలమైనటువంటిది అని మనకందరికీ తెలుసు. నీ యొక్క మనసును గురించి ఆలోచించుకున్నట్లయితే, నీ మనసును ఎల్లవేళలా కంట్రోల్ చేసుకునగలిగినటువంటి శక్తి నీ యొద్ద లేదని నీకు తెలియను, నాకు తెలియను. మనం ఆలోచించేటువంటి తలంపులు ఎలా ఉంటాయంటే, మన స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల్ని ఆశిస్తూ, మనం దేనివైపుకైతే అట్రాక్ట్ అవుతామో, ఏవైతే మనకు కావాలి అనే ఆ క్షణంలో అనుకుంటామో, ఆ విధంగా మాట్లాడుతూ ఆ విధంగా ప్రవర్తిస్తూ మన యొక్క బ్రతుకును కొనసాగిస్తూ ఉంటాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలను మనం చూసినప్పుడు, కేవలము 5 దినముల వ్యవధిలోనే వారు రాజుగా అని చెప్పినటువంటి యేసు ప్రభువుని సిలువ వేయము అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే అధికారులైనటువంటి వారు, జడ్జిలు, మీకు యేసు ప్రభువుని విడుదల చేస్తాం అని చెప్పినప్పుడు వాళ్ళేమన్నారంటే, వద్దు, మాకు బరబ్బను ఇవ్వమని చెప్తున్నారు. అంటే యేసు ప్రభువును రాజుగా చెప్పినటువంటి వాళ్ళే, యేసు ప్రభు మాకు వద్దు, దొంగలు కావాలి అని చెప్పి 5 దినముల వ్యవధిలో మాట మార్చినట్లుగా మనం చూస్తున్నాము. నీవును నేనును అలాంటి వారమే. మనం ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు. మనము ఒక దిన ముందు మనకు ప్రయోజనకరమైనటువంటి విషయములు జరుగుతున్నవని చెప్పి ప్రభువును ప్రశంసించేటువంటి వాళ్ళంగా ఉంటాము. ఏదైనా మనం ఆశించినటువంటిది జరిగినట్లయితే మన జీవితంలో వెంటనే ప్రభు చేసిన అన్ని మళ్ళను మర్చిపోయి ఏమని చెప్తామంటే, దేవుడు ఇలాంటి వాడు అనుకోలేదు, దేవుడు ఇలా నన్ను చేశాడు, ఏమిటి దాంతాను అని దేవుని మీద సనిగేటువంటి వారం గాను కోపపడేటువంటి వారం గాను ఉంటూ ఉంటాము. ఒకసారి నేను లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటి సమయంలో ఒక ఎగ్జామినర్ గా ఒక క్రిస్టియన్ లెక్చరర్ ఒక ఆయన వచ్చాడు. ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లోనండి. ఆయన వచ్చిన తర్వాత నన్ను చూడగానే ఏమన్నాడంటే, ఏమండి మీరేంటి క్రిస్టియన్ లాగా ఉన్నారే, ఏదో బిలీవర్ లాగా ఉన్నారే అన్నాడు. మరి ఆయనకి ఎలా తెలిసిందో నాకైతే అర్థం కాలేదు. నేను ఆయన నేను ఎప్పుడు చూడలేదు, ఆయన నన్ను ఎప్పుడు చూడలేదు. ఆయన అలాగనగానే నేనేమన్నానంటే, అవునండి నేను బిలీవర్నేనండి అని చెప్పారు. ఆయన ఏమన్నాడంటే, నేను మీలాగానే ఉండేవాడినండి, అయితే మా తమ్ముడు చనిపోయాడు, చనిపోయిన క్షణం నుండి నేను బిలీవర్గా ఉండడం మానేశానండి. అలా జరగకుండా ఉండవలసిందే, దేవుడు ఎందుకు అలా చేశాడు, అందువలన ఆయన మీద కోపం చేత నేను అలా ఉండటం మానేశానండి అని చెప్తా ఉన్నాడు. సరే ఇక నేను ఆ విషయం ఉన్నప్పుడు అరే ఎలా జరిగిందండి అని చెప్పి నేను ఇంకా ఎక్కువగా కొనసాగించలేదు. సరే నా ఆయన వచ్చినటువంటి పని అదంతా చూసుకొని మా ఎగ్జామ్స్ అదంతా ఫినిష్ చేసుకున్నాము. అయితే అక్కడ నేను గమనించినటువంటిది ఏంటంటే, ఆయన ఒక జీవితంలో ఆయన ఆశించినటువంటిది ఆయన జరగకూడదు అని అనుకున్నటువంటి ఒక విషయం జరగటం వలన తన యొక్క మనసును వెంటనే పూర్తిగా మార్చేసుకున్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇదే విధంగా జరిగినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటా ఉంటారు. ఇది శాశ్వతంగా జరగకపోయినప్పటికీ తాత్కాలికంగా జరిగేటువంటి అవకాశములు ఎన్నో ఉంటూ ఉంటాయి. ఎన్నో మార్లు అదే నోటి ద్వారా ప్రభువును ప్రశంసిస్తూ ఉంటాము, స్తుతిస్తూ ఉంటాము, ప్రార్థనలు చేస్తూ ఉంటాము. కానీ ఏదైనా కొంచెం నొప్పి తగిలేటువంటి యొక్క సన్నివేశం గనక మనకు జరిగినట్లయితే, ఆ ఇన్సిడెంట్ ఏదైనా మనకు జీవితంలో జరిగినట్లయితే, వెంటనే మనం ప్రభువును దూషించేటువంటి వారం గాను, ఆయన నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను తృణీకరించాడు, ఆయనను ఎందుకు వెంబడించాలి, నాకు మేలుగు జరిగినప్పుడు ఆయనను వెంబడించి నాకు ఫలితమేముంది అని ఇలాంటివి మాటలు మాట్లాడేటువంటి వారంగా మనం ఉంటాం. ఆ మాట్లాడేటువంటిది కూడాను ఏదో మనం మనసులో అనుకుంటే అదొక రకంగా ఉంటుంది, కానీ పక్కన చుట్టుపక్కల మనుషులందరూ ఉండంగానే ఇలాంటి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని విశ్వాసంలో పట్టుకుని వెనక్కి లాగేసేటువంటి వాళ్ళంగా మనం ఉండగలం. ఈ విషయాన్ని మర్చిపోయి బుద్ధిహీనులమైపోయి మనం ఎన్నో మార్లు ఈ యొక్క స్థితికి దిగజారిపోతూ ఉంటాము. ఇది ఒకసారి రెండు సార్లు జరిగేటువంటి విషయం కాదండి, నీ జీవితాంతం నిన్ను ఇట్లాంటి మనసు వెంటాడుతూనే ఉంటుంది. ఈ స్వభావం అనేటువంటిది ప్రభువును తృణీకరించటం అనేటువంటిది, మరలా ఆయన యొక్క కృపలను కోరుకొనటం అనేటువంటిది, నీ యొక్క ఫీకల్ మైండ్ అనేటువంటిది, నువ్వు చనిపోయేటువంటి పర్యాంతము కూడాను స్థిరమైనటువంటి మనసు లేనటువంటి వారే చాలా మంది ఉంటూ ఉంటారు. దీన్ని చాలా బ్యాలెన్స్డ్గా కష్టంలో ఉన్నప్పటికీ, నష్టంలో ఉన్నప్పటికీ, మనకు అన్ని రకములుగా మేలు జరిగినప్పటికీ ఒకే విధంగా ప్రభువును వెంబడించేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వెంతో ప్రభు యొద్ద నిలిచి ఉన్నటువంటి వాడవైతే తప్ప, ఆయన యొద్ కనిపెట్టేటువంటి వాడవైతేనే తప్ప, ఆయన ఎందు నిరీక్షించి విశ్వసించినటువంటి వాడవైతేనే తప్ప, ఇది నీకు నాకు సాధ్యం కానటువంటి విషయము. ఆ విధంగా ఉండునట్లుగా ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఇప్పటి వరకు మనము నాలుగు సన్నివేశములను గురించి చూచామండి. మొదట గాడిదలను గురించి చూచాము, రెండవది ప్రభు పరిసయ్యులను మందలించటం చూచాము, మూడవది ప్రభు యెరూషలేము నిమిత్తమై ఏడవటం అనేటువంటిది పరితాపం అందటం అనేటువంటిది చూసాము, నాలుగవది ప్రజలు ఆ రోజు జయజయ కొట్టినటువంటి వారు పామ్ సండే రోజున, ఐదు రోజుల వ్యవధిలోనే వారు గుడ్ ఫ్రైడే రోజున ప్రభువును ఎలాగైతే ధిక్కరించి బరబ్బను కోరుకుంటాం అనేటువంటిది మనం చూచాము. ఇప్పుడు మనము చూడబోతున్నటువంటిది ఏమిటంటే, పామ్ సండే రోజు ప్రభువు జయధ్వనులతో పట్టణంలోనికి ప్రవేశించిన తర్వాత పురోవిధులలో తిరిగి చివరి గడియలో ఏం చేశాడంటే, ఆయన దేవాలయంలోనికి ప్రవేశించాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయినది. ఆయన మరి తిరిగి బేతనీకి వెళ్ళిపోవలసి ఉన్నది. ఆ మూడు దినములు బేతనీయలోనే ఉంటూ ఆయన సిటీకి వస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ సమయంలో ఆయన ఏం చేశాడంటే, అక్కడ చుట్టూ కలయ చూచి దేవాలయంలోనికి ప్రవేశించిన తర్వాత వెంటనే ఆయన దేవాలయమును విడిచి ప్రయాణమై వెళ్ళిపోయినట్లుగా మనం చూడవచ్చు. అయితే మరుసటి దినమందు మండే రోజున ఏం జరిగిందంటే, తిరిగి ఆయన వచ్చి సిటీలో ప్రవేశించి దేవాలయంలో ప్రవేశించాడు. ఆ ప్రవేశించినటువంటి సమయంలో అక్కడ ఈ రోకలు మార్చేటువంటి వారు, గువ్వలు పావురములు అమ్మేటువంటి వారు, ఇలాంటి బిజినెస్ అంతా కూడాను దేవాలయం యొక్క ప్రాంగణంలోనే మొత్తం అంతా కూడా జరగకూడనటువంటి ప్రదేశములలో జరుగుతూ ఉన్నట్లుగా ఆయన గమనించాడు. అప్పుడు ఆయన బాగా కోపగించుకుని వారి యొక్క పీటలను పడద్రోయిచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిత్రి అని వారిని గద్దించాడు. ఈ విషయమును మనం చూచినప్పుడు మనకి ఇక్కడ ఏం తెలుస్తా ఉన్నదంటే, ప్రభువు తన యొక్క ఆలయమును గురించి కన్సర్న్ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన యొక్క ఆలయంలో జరగవలసినటువంటివి కాకుండా మరి ఒకటి జరిగినట్లయితే వాటిని ప్రభు సహించేటువంటి వాడు కాడు. అక్కడ జరగవలసినటువంటిది ఆరాధన మాత్రమే. అయితే చుట్టుప్రక్కల నుండి అక్కడికి వచ్చేటువంటి మనుషులు వారికి కావలసినటువంటి వాటిని అక్కడ సరఫరా చేస్తూ అమ్ముకుంటూ బిజినెస్ చేస్తున్నటువంటి వారు ఆ చుట్టుప్రక్కల చేసుకున్నట్లయితే అదొక పద్ధతిగా ఉంటుంది. అయితే వాళ్ళు ఏకంగా దేవాలయం లోపలికే వచ్చేసి ఈ విధంగా అక్కడ బిజినెస్ చేసుకునేలాగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులను మిగిలినటువంటి వారిని అందరినీ కూడా వారికి ఏదో ముట్ట చెప్పి కట్టబెట్టేసి వారి యొక్క బిజినెస్ ను కొనసాగిస్తున్నట్లుగా ప్రభు గమనించాడు. ఇది గమనించినప్పుడు ఆయన అక్కడ జరగకూడనటువంటి విషయములు అక్కడ జరుగుతున్నప్పుడు దానిని సహించకుండా వారి యొక్క పీటలను పడద్రోసి మరి అన్నటికి అక్కడికి రాకుండా ఉండాలని చెప్పి వారిని తోలివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన అక్కడ వాడినటువంటి మాటను మనం చూచినట్లయితే, నా మందిరము ప్రార్థన మందిరంగా ఉండవలసి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు అని ఆయన కఠినమైనటువంటి మాటను అక్కడ వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. మన జీవితంలో కూడాను మన యొక్క హృదయం అనేటువంటిది దేవుని యొక్క ప్రార్థనాలయమై ఉండవలసి ఉన్నది. ఇప్పుడు మన యొక్క హృదయం అనేటువంటిదే ప్రభు యొక్క దేవాలయము. ఈ దేవాలయములో ప్రభు యొక్క స్తుతి తప్ప మిగిలినటువంటిది ఏది ఉండకూడదు. అయితే ఇక హృదయాంతరంగంలో ఎక్కడ లేని మురికి అంతా కూడాను మనం అక్కడ పెట్టివేసి ప్రార్థనకు తావివ్వవలసినటువంటి చోట మన ఇష్టానుసారంగా మన యొక్క స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాలకు తావిస్తూ మన మనసాక్షిని చంపుకుని మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని యొక్క స్థానములో అన్ని రకములైనటువంటి దుష్కార్యములను ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఉంచుతూ మనం చేస్తున్నప్పుడు ప్రభు సహించేటువంటి వాడుగా ఉండడు. దీని విషయమే నాకేం జరగట్లేదు కదండి అని అనుకున్నట్లయితే నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక దినము దానికి నిర్ణయించబడి ఉన్నది. ఆ దినమందు నీవు తలంచేటువంటి ప్రతి విషయమును తలంచేటువంటి ప్రతి తలంపు విషయము కూడా లెక్కనప్పగించవలసినది అని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి నేనేమి తలంచినా పర్వాలేదండి, ఏం చేసినా పర్వాలేదండి అని అనుకున్నట్లయితే నువ్వు భ్రమపడుతున్నావు. కేవలం ఆ దినమందు దేవాలయమును శుద్ధి చేసినటువంటి ఆ దేవుడే నిన్నును నన్నును నా హృదయమును నీ హృదయమును మనల్ని అందరినీ తీర్పులోనికి తీసుకుని వచ్చినప్పుడు ఎవరి క్రియలు చొప్పున వారికి తగినటువంటి రివార్డ్స్ ను అనుగ్రహించనాయన్నాడు. మనము ప్రత్యేకమైనటువంటి రక్తము ద్వారా, నిరపరాధమైనటువంటి రక్తము ద్వారా మనం కొనబడి ఉన్నటువంటి వారం. ఈ విషయమును మనం జ్ఞాపకం చేసుకుంటూ బుద్ధిహీనతకు మనలో తావు ఇవ్వకుండా ముందుకు నడిచేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఆ విధంగా ఉండినట్లుగా ప్రభు మనకు సహాయము చేయునుగాక. తలాలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమాడి విన తండ్రి, సాయంత్రం సమయం అందు మీరు ఇచ్చినటువంటి వాక్యం నిమిత్తమై పాదములకు వందనము. మా యొక్క హృదయములలో నమ్మకముగా ఉంటూ మీకు ప్రభువా లోబడుతూ జీవించేటువంటి ఆ యొక్క జీవితములను మాకు అనుగ్రహించండి. మేము మాటి మాటికి తొలగిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వారమే. మేము 5 రోజుల వ్యవధిలోనే ప్రభువానైనా మా మాటను మార్చేటువంటి వారంగా ఉండగలిగినటువంటి వారం. మొదటి దినమందు మీరు కావాలనేటువంటి వారము. మరి యొక్క ప్రయోజనము మాకు కనపడినట్లయితే ఆకర్షణీయంగా దాని వెంటబడి పరిగెత్తేటువంటి హృదయం కలిగినటువంటి వారం. ప్రభా మమ్మలను స్థిరపరచండి. మా మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకున్నటకు మాకు ఎల్లప్పుడూ నేర్పించండి. మాలో ఉన్నటువంటి యొక్క వెలుగు ప్రభువ స్థిరంగా ఉండునట్లుగాను అస్థిరమైనటువంటి చంచలమైనటువంటి మనసు నుండి మమ్మల్ని విడిపించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి.